ఆ రోజు ఎందుకు శాపం వచ్చింది వీళ్ళిద్దరికీ, మా మనోరమను ఎందుకు తిట్టావు అని వాళ్ళిద్దరూ ఆయన కొట్టబోయారు. దాంతో ఆయన శపించాడు, వాళ్ళకి శాపం నా వల్ల వచ్చింది, నన్ను రక్షించడానికి అనవసరంగా వాళ్ళు ముని మీద దాడి చేసి రోగం తెచ్చుకున్నారు. వాళ్ళ రోగం తగ్గాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడు నేను సుఖంగా ఉంటాను. దయతో వాళ్ళ రోగం తగ్గించవయ్యా అంటే తప్పక తగ్గిస్తాను. నా అదృష్టవశాత్తు మీ నాన్నగారు నాకు ఆయుర్వేదం ఇచ్చాడు కట్నంగా. కట్నంగా ఏ విశాఖపట్నం ఇస్తే పెద్దగా ఉపయోగం లేకపోనేమో, కానీ ఇప్పుడు నాకు ఇచ్చింది ఆయుర్వేదం. తక్షణం బయలుదేరు అని ఈవిని వెంట పెట్టుకుని వాళ్ళిద్దరూ ఏ కొండ గుహలో దగ్గుకుంటూ నానా యాతన పడిపోతూ పొట్ట పట్టుకుని ఒకటే బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళాడు. ఈ రాజయక్ష్మం అంటే తీవ్రమైన క్షయ ఎంత భయంకరం అంటే, వాళ్ళు అలా పొట్ట పట్టుకుని దగ్గరవాడు దగ్గుతున్నట్టు ఉన్నటువంటి నోట్లో నేను ఎత్తురుపడుతోంది, చావరు బ్రతకరు, ఎందుకంటే వాళ్ళు దేవతా స్త్రీలు కాబట్టి చావులేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన అపూర్వమైన ఆయుర్వేద విద్యతో వాళ్ళకి రోగం తొలగించాడు. వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. ఆరోగ్యం కాగానే ముందుగా విభావరి వచ్చి, వీళ్ళ నాన్నగారు ఎప్పుడో నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు, కాబట్టి నువ్వు నన్ను భారీగా స్వీకరించు, నేను కూడా నీకు కట్నం ఇస్తాను. మా తండ్రి విద్యాధరుడు నాకు ఒక గొప్ప శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏమిటో తెలుసా, పశువులు పక్షులు మాట్లాడుకుంటే ఆ మాటలు విని అర్థం చేసుకోగలిగే భాష. సహజంగా పశువులు కూడా మాట్లాడుకుంటాయండి, ఆవులు ఉన్నాయా, అవి వాటిలో అంబా అంబా అంటే వాటి వెనకాతలేవో అర్థం ఉంటాయి. అలాగే పక్షులు కీచ్ కీచ్ కూచ్ కూచ్ అంటే అవి కూడా లాంగ్వేజ్ మనకు తెలియక, మనం పశువులం కాదు కనుక, పక్షులం కాదు కనుక, పశువులు పక్షుల కంటే మరీ హీనమైపోయాం కనుక ఆ భాష అర్థం కావడాల. ఆ భాష కూడా చాలా బాగుంటుంది. పిచ్చుకులు మాట్లాడుకునే భాష, చిలుకలు మాట్లాడుకునే భాష, కొండముచ్చులు పండుకోతులు మాట్లాడుకునే భాష ఎంత బాగుంటుంది తెలుసా. అప్పుడప్పుడు కోతులు మాట్లాడుకుంటాయన్నమాట. శ్రీశైలం ఘాట్ రోడ్లో పండుకోతులు ఉంటాయి. అదిగో కారు వస్తుంది, ఆ కారులో ఉన్నవాడు మహానుభావుడు, నాలుగు నాలుగులు కారులో వస్తున్నాడు, అరటి పళ్ళు యాపిల్ పళ్ళు పట్టుకొచ్చి మనకు వేస్తారు, మంచి తాత అనుకుంటాయట. ఏ కారులో వచ్చినా ఎప్పుడు ఒక యాపిల్ పండుగో లేకపోతే ఓ అరటి పండుగో వెళ్ళేదనుకోండి, ఆ కారులో వచ్చేవాడు ఉట్టి పిసిని కొట్టాడు, వాడు పండుగ కూడా వేయట్లే అనుకుంటాయట. అవి ఈ విధంగా కోతులు మాట్లాడుకుంటాయి. కోతులు మాట్లాడుకునే భాషను కొంచెం కనిపెట్టాను, కొంచెం టైం పడుతుంది, మీకు ఎప్పుడైనా వీలుంటే కోతి భాష నేర్పుతాను, మళ్ళీ మీరు బాధపడకండి అంతే మేము కోతులు మారని. కోతి భాష నేర్చుకోవడానికి కోతులు అక్కర్లేదు, ఎంత చొప్పనాతైనా భాష నేర్చుకోవచ్చు. అలాంటి కోతులు, ఈ కొండముచ్చులు, పక్షులు, ఇవన్నిటి యొక్క భాష తెలుసుకునేటటువంటి విద్య ఉన్నది, ఆ విద్య నీకు ఇస్తున్నాను అన్నదట. ఆ విద్య పుచ్చుకుని ఆవిడ సేకరించాడు. ఇప్పుడు కళావతి లేచింది. ఆవిడే కాదు నన్ను కూడా సేకరించు, మేమిద్దరం కలిసి మేము ముగ్గురు కలిసే ఉంటాం అని తన చరిత్ర చెప్పింది. పూర్వం ఈ హిమాలయాలలోనే పారుడు అని పేరు కలిగిన ఒక బ్రహ్మర్షి ఉన్నాడు. ఆయన కఠోర దీక్షతో తపస్సు చేసేవాడు, అత్యంతమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఆయన తపస్సుకి ఇంద్రుడు వణికిపోయాడు. ఇతడు తపస్సు చేస్తాడు, ఈ తపస్సు ఫలిస్తుంది, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఇతడు నాకు ఇంద్ర పదవి కావాలంటాడేమో, అప్పుడు బ్రహ్మదేవుడు తొందరపడిపోయి ఇంద్ర పదవి ఇచ్చేస్తాడేమో, ఇస్తే నా పదవికి ఎసరు వస్తుందని భయపడ్డాట. నిజానికి ఆయన తపస్సు చేసేది ముక్తి కోసం, ఆయనేమి ఇంద్ర పదవి కోసం కాదు, అయినా ఇంద్రుడికి భయం. ఈ పదవిలో కూర్చున్నవాడు ఎవడన్నా తపస్సు చేస్తూ ఉన్నప్పుడల్లా ఎవడు తపస్సు చేసి నా పదవికి ఎసరు పెడతాడు, నా పదవిలో అక్కుంటాడు అనే భయం ఇంద్రుడే కదండి. ఒకసారి పదవిలోకి వెళ్ళాడా ఈ పదవి పోతుందనే బెంగ అంత తేలిగ్గా పోదు. సమర్థుడైన అసమర్థుడైన పదవి 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 మరి అందులో ఏముందో తెలియదు మాయదారి. ఒక్కోసారి మరీ ఆశ్చర్యమేంటి తెలుసా, చిన్ని చిన్ని కమిటీలు ఏమి ఉండదు, ఊళ్ళో పేటలో ఒక వీధిలో ఒక కుల సంఘం పెట్టుకుంటాడు, దానికి నేనే ప్రెసిడెంట్ అంటాడు ఒకడు, దానికి నేనేమో కన్వీనర్ అంటాడు ఒకడు, ఇంత చేసి అందులో మెంబర్లు ఎంతమంది, నలుగురు, నలుగురు సభ్యులు, ఒకడేమో ప్రెసిడెంట్ట, ఆ నలుగురిలో ఒకడు వైస్ ప్రెసిడెంట్, ఒకడు సెక్రటరీట, ఒకడు కోశాధికారిట. అప్పుడు ఐదోవాడిగా నన్ను పిలిచి మీరు కూడా ఉంటారా అన్నాడు. మరి నాకేం పదవి ఇస్తారు అంటే మీరు గౌరవ అధ్యక్షుడు పదవి ఇస్తామన్నారు. మళ్ళీని వెళ్ళిరంటారు బాబు, నాకు గోల్డ్ పదవులు ఇప్పటికీ ఎక్కువైపోయాయి, ఎందుకో తెలియదు కానీ కొంతమంది హాయిగా సుఖంగా ఉండలేక, అందులో ఒక మెంబరు, ఇందులో ఒక మెంబరు, ఇందులో అధ్యక్షుడు, అందులో గౌరవ అధ్యక్షుడు, ఇందులో కోశాధికారి, అందులో ఇంకేదో కోశాధికారి, చివరికి మనఃక్లేశాధికారి. ఈ క్లేశాధికారుల పదవులు ఎందుకు చెప్పండి, మీ హాయిగా సుఖంగా ఉండలేక, అందులో వార్ధక్యంలో మరీ సుఖంగా ఉండాలండి. ఒక స్థాయి దాటాక ఎంతవరకు మనం పనులు చేయగలమో అవి అట్టే పెట్టుకుని తక్కిన వదిలిపెట్టేయాలి. అందులో ఈ పెద్ద పదవుల్లో ఉన్నవాడైతే ఇక ప్రాణం పోయిన వదలడు అనమాట. ఒక్కొక్కటి చూడండి, మీరు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటాడు వాడు, అసలు కదలలేడు, ఒకళ్ళు నవ్వుందో చచ్చాడో బతికాడో తెలియదు, అలా 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 కదులుకుంటే అనుకుని ఎందుకు అలాంటి వాడికి ఆ పదవి చెప్పండి. వీణి మాయదారి పదవి వ్యామోహి ఆశ అనేది ఉందే చచ్చిదాకా వదలదు అనమాట. ఇంద్రుడు అంతటి వాడిని వదలటం లేదన్నారు. ఇంకా మామూలు వాడిని వదలడంలో ఆశ్చర్యం ఉంటుంది. అందుకని ఇంద్రుడు భయపడిపోయి ఇతడు తపస్సు చేస్తాడు, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, ఇతడు నా పదవి లాక్కుంటాడు అనుకుని పుంజిక స్థల అని పేరు కలిగిన ఒక అప్సరసని పంపాడు. ఓ అప్సరస, నువ్వు పరమసుందరీమణివి, నీ నృత్యంతో ఆ మహర్షి తపస్సు అంతా పాడు చేయన్నట్ట. ఈవిడ వచ్చి సంవత్సర కాలం పాటు అక్కడ పాటలు పాడింది. ఆయన సంవత్సరం దాకా కదలలేదట, మెదలలేదట, ఎంత తపస్సు చేసినా ఆయన చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాడు. ఆవిడ మీద పడింది, కౌగిలించుకుంది, పాటలు పాడింది, రకరకాల సువాసనలు ఆయన మీద జల్లింది. ఇలా ఒక సంవత్సర కాలం పాటు ఆయన ముక్కు పట్టుకున్నా, చెవి పట్టుకున్నా, జుట్టు పట్టుకున్నా, ఎన్ని ప్రయత్నములు చేసినా ఆయన కదల్లా. సంవత్సరం తర్వాత మాత్రం ఒకరోజు ఏం చేసింది ఆవిడ, ఓ మంచి సువాసనతో కూడినటువంటి తాంబూలం వేసుకుని ఆయన ముక్కుల దగ్గర ఉఫ్ఫు నూదింది. ఆ సువాసనకైనా అని ఒక్కసారి కళ్ళు విప్పి చూశాడు. చూడగానే పుంజిక స్థల అనే అప్సరస కనపడింది. ఈవిడ నిత్యం బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మది దగ్గర కూడా నృత్యం చేసేటటువంటి సౌందర్యవతి. ఆ పుంజిక స్థల చూడగానే అంతవరకు నిగ్రహంతో ఉన్నవాడు ఒక్కసారి తన తాను మర్చిపోయాడు. ఆవిడ వెంటబడ్డాడు, ఆవిడతో కలిశాడు. మొత్తం తన ఈ యాగము, త్యాగము, తపస్సు అన్నీ విడిచిపెట్టేశాడు, ఆవిడ్ని పొందాడు. కొంతకాలం పోయిన తర్వాత వైరాగ్యం పొంది ఎంత పొరపాటు జరిగింది, ఎన్నేళ్ళు కష్టపడి చేసిన తపస్సు అంతా ఒక్క దెబ్బకి పట్టుకుపోయావు కదా దౌర్భాగ్యాలా, అయినా నిన్ను శపించను, శాపం పెడితే మిగతా తపస్శక్తి పోతుంది పో అని వదిలేసి మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలోకి ఈవిడ గర్భవతి, ఒక కూతురు పుట్టిందిట. ఆ కూతురుని అడవిలో వదిలేసి ఆనాడు శకుంతలని మేనకు వదిలేసినట్టుగా ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. 10 రోజుల పాటు కేవలం అడవిలో ఎవరూ దిక్కులేని చోట ఈ చంటిపిల్ల బ్రతికింది. ఆ చంటిపిల్లను చూసి చంద్రుడు జాలిపడ్డాడు. వెంటనే తన కిరణములను అమృతముగా మార్చి ఆవిడ నోట్లో పోశాడు. అసలు చంద్రుడి యొక్క కిరణములే అమృత కిరణములు, అందుకే చంద్రుడికి సుధాకరుడు. సుధా అంటే అమృతం, కరము అంటే కిరణము. సుధాకరుడు అమృతము వంటి కిరణములు కలిగినవాడు. ఆ అమృత కిరణములు నోట్లో పోసి 10 రోజులు పెంచాట. అమృతంతో ఆవిడ దేవత అయిపోయింది. ఆ తర్వాత చంద్రుడు తపస్సు చేసుకుంటున్న ఆ పారుడనే బ్రహ్మర్షి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు పుంజిక స్థల ద్వారా ఒక కూతుర్ని కన్నావు, ఆ కూతురేమో అడవిలో దిక్కు లేకుండా పడి ఉన్నది, సింహాలు పులులు వంటి జంతువులు దాని మీద పడకుండా ఇన్నాళ్ళు నేను రక్షించాను, ఆహారం లేని దానికి చంటిపిల్ల గనక తల్లిపాలు కావాలి కదా, అలా పాలు లేకుండా ఉన్నదానికి నేను అమృత కిరణములు పోసి పెంచాను, కానీ ఇది నా బాధ్యత కాదు, తండ్రివి నువ్వు, ఏం చేస్తావో ఆవిడ పెంచు అనగా ఈయన మళ్ళీ తపస్సు అని ఆవిడ తీసుకెళ్ళి పెంచాడు. చంద్రుని యొక్క కళల వల్ల పెరిగింది కనుక కళావతి అని పేరు పెట్టాడు. ఈ విధంగా కళావతి అని పేరు పెట్టబడినటువంటి ఆ అమ్మాయిని నేను, ఆ పారుడికి పుంజిక స్థలికి పుట్టినటువంటి స్త్రీని. కొంతకాలం మా నాన్న నన్ను పెంచాడు, రకరకాల విద్యలు నేర్పాడు, ఓ మంచి సంబంధం చూసి నన్ను ఇచ్చి పెళ్లి చేసి ఒక వ్యక్తికి ఆ తర్వాత తపస్సుకు పోదామనుకున్నాడు. భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు. అంతటి బ్రహ్మర్షి తపస్సు మాని కూతురు వ్యామోహంలో పడి నన్ను పెంచి పెద్ద చేశాడు, నా కోసం సంబంధాలు వెతికాడు, మంచి అల్లుడు తీసుకొస్తాను, కాళ్ళు కడుగుతాను, ఆ తర్వాత ఆ కాళ్ళు కడిగా వచ్చిన నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటాను, ఈ అమ్మాయినిచ్చి కన్యాదానం చేసి నా జీవితం చరితార్థం చేసుకుంటాను, తపస్సు చేసి ఉత్తమ గతులకి పోతాను అనుకుంటున్న ఆయన దగ్గరికి ఒక విద్యాధరుడు వచ్చాడు. వచ్చి, విద్యాధర, స్త్రీల కంటే కూడా నీ కూతురు చాలా అందంగా ఉన్నది, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయన్నట్ట. అప్పుడు ఈయన అన్నాడు, చిచ్చి, విద్యాధరులకి గంధర్వులకి ఇవ్వను, మంచి నిష్ట కలిగిన వాడు, పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, విద్యలు నేర్చుకున్నవాడు, అటువంటి కుర్రాడికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, నీలాంటి దౌర్భాగ్యుడికి ఇవ్వనన్నట్ట. దాంతో ఆ విద్యాధరుడికి ఒళ్ళు మండిపోయింది. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న మా తండ్రి దగ్గరకు వచ్చాడు. పెద్ద కత్తితో ఒక్క దెబ్బకి మా తండ్రి తల నరికేశాడు. చంపేసి నన్ను పట్టుకోబోతూ ఉంటే నేను పెద్ద పెట్టున ఏడ్చాను. ఒక పక్కన తండ్రి చచ్చిపోయిన బాధ, మరోపక్క ఈ విద్యాధరుడు చెరబడుతున్నాడనే బాధ. ఆ బాధతో ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వశిష్ఠుడు మొదలైన ఋషులు ఉన్నట్టు, వశిష్ఠుడు కూడా ఉన్నాడు అక్కడ ఆ సమయంలో. ఆ మహర్షులు వచ్చి హుంకరించి ఆ విద్యాధరుడిని భస్మం చేశారు. వాడి ఏ విధమైనటువంటి దోషం వాడి వల్ల నాకు అంటకుండా, వాడి వల్ల నేను ఏ బాధ పొందకుండా కాపాడారు. ఆ తర్వాత అమ్మాయి, కాలప్రభావాన్ని ఎవరం దాటలేం, నీ తండ్రి తపస్సు చేసుకుని తపశ్శక్తితో ఊర్ధ్వలోకాలకు వెడతాడనుకుంటే చచ్చి ఊర్ధ్వలోకాలకు పోయాడు పాపం, ఆయన కోసం ఏడవకు, ఆయనకి సంస్కారం మేము చేస్తాం, సంస్కారం అంటే దహనం వంటి కర్మలు. ఆ కర్మలు ఏం చేస్తాం, నువ్వు మాత్రం ఇక్కడ ఉండకుండా ఇక్కడికి దగ్గరలోనే ఇందీవరాక్షుడనే గంధర్వరాజు ఉన్నాడు, ఆయన కూతురు మనోరమ దగ్గరికి వెళ్ళు, మనోరమ ఉత్తమురాలు నీతో స్నేహం చేస్తుంది, వెళ్ళు అంటే నేను వారి ప్రేరేపణతో తండ్రి యొక్క సంస్కారాలు పూర్తయ్యాక ఈ మనోరమ దగ్గరకు వచ్చాను, ఈ మనోరమతో కలిసి హాయిగా ఉంటున్నాను, నేను నా దగ్గర చాలా విద్యలు ఉన్నాయి, అందులో సంగీతం గాంధర్వ విద్య ఉన్నది, ఇంకా అనేకమైన దివ్య విద్యలు ఉన్నాయి, ఈ విద్యలన్నీ నీకు నేర్పుతాను అని తన విద్యలు అతనికిచ్చి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నది. ఈ విధంగా ఈ మహాత్ముడు ఏకకాలంలో మనోరమని, విభావరిని, కళావతిని ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. హాయిగా వాళ్లతో పాటు తిరిగాడు, ముగ్గురి వల్ల ముగ్గురు కుమారుల్ని కన్నాడు. కొంతకాలం గడిచింది, బంగారం లాంటి కొడుకులు, జీవితం హాయిగా సాగిపోతున్నది. ఒక రోజున ఈ భార్యలు అన్నారట, మనం నౌకాయానం చేద్దాం, హిమాలయ పర్వతాల్లో మంచి మంచి సరస్సులు ఉన్నాయి, ఆ సరస్సుల్లో ఓ పడవలో ముగ్గురం తిరుగుదాం అన్నారట. వెంటనే ఈయన భార్యలను వెంట పెట్టుకుని నౌకాయానానికి వెళ్ళాడు. ముగ్గురు భార్యలు ఈయన మధ్యలో కూర్చున్నాడు, ఆ పడవని ఎక్కాడు, తెడ్డు వేసుకుంటూ తిరగడం మొదలెట్టాడు. సొంతంగా తెడ్డు వేసుకు తిరిగే పడవ అది అనమాట. ఇంతలో ఆ సరస్వతి కైలాస పర్వతం మీద ఉన్న మానస సరస్సు, ఆ సరస్సులో మంచి తెల్లని హంసలున్నాయి. ఆ హంసలలో ఒక మగహంస ఉన్నది, మిగతావన్నీ ఆడహంసలు. ఈ మగహంస దగ్గర ఆడహంసలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాయి. నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకున్నాయి. అప్పుడు మగహంస ఏముందో తెలుసా, నేను హంసనైనా పిట్టనైనా ఏకపత్ని వృత్తుండి, ముగ్గురిని పెళ్లి చేసుకుని తిరగడానికి నేనేమైనా సొరవచ్చినా అని, నేనేమన్నా కాముకుండా ముగ్గురిని వెంట పెట్టుకు తిరగడానికి, నేను ధర్మాత్ముణ్ణి హంసని, ఒక్క పురుషుడు ఒక్క స్త్రీయ భార్య, ఏకపత్ని వ్రతత్వం గొప్ప ధర్మం, ఇదే ఆర్షధర్మం అందిట. ఈ పక్షి భాష నేర్చుకున్నాడుగైనా, ఓ భార్యామణి చక్కగా ఈ పక్షులు పశువులు మాట్లాడే భాష అంతా కూడా అర్థమయ్యే మంత్రం ఇచ్చింది. అది వినగానే ఆయన సిగ్గుపడిపోయాడు. అందుకే పక్షుల లాంగ్వేజ్ నేర్చుకుంటే కొన్ని ఇబ్బందులు, మనం నిరక్షర కుక్షులుగా ఉన్నా పర్వాలేదు కానీ కొన్ని పక్షులు తెగతిడతాయి, వీడు అపశకున పక్షిరా అంటాయి, అది అర్థమైందనుకోండి మనకు అర్థం కాదు కదా. కోతులు అవి కూడా ఒక్కోసారి మగవాళ్ళని మన తెగతిడతాయి తెలిసిన, పైన ఈ కొండల మీద వాటి మీద తిరిగే కోతుల్ని మనం రాయి పెట్టి కొట్టామనుకోండి, ఒరే దౌర్భాగ్యుడా మేము పైన ఎగిరే కోతులను రా, నువ్వు తోకలేని కోతురా అని తిడతాయి. మీకు వినపడిందనుకోండి, అర్థమైందనుకోండి, ఆ కోతిట్లు ఇక మనం బతకలేం. అందుకే భగవంతుడు ఏం చేశాడనమాట, పశువుల యొక్క లాంగ్వేజీ పక్షుల యొక్క లాంగ్వేజీ మనకు అర్థం కాకుండా చేశాడు. కోతులే తిట్టడం మొదలు పెడితే ఇక మనం ఏం బతుకుతాం, రేపు పొద్దున పక్షులు తిడుతూ ఉంటే ఆ పక్షుల భాష అర్థమైతే మనం ఏం బతుకుతామండి. నేను నిజంగా చూశాను చాలా కాల క్రితం, ఒక గొప్ప సిద్ధుడు ఉండేవాడు, ప్రాక్టికల్గా జరిగింది అందుకు చెబుతున్నాను. చాలా కాలం క్రితం హిమాలయాల్లో ఒక సిద్ధపురుషుడు ఉన్నాడు. తాత్కాలికంగా పశువులు పక్షులు ఏం మాట్లాడుకుంటాయో తెలుసుకో అని ఒక విద్య ఇచ్చాడు, అది ఎక్కువ రోజులు ఉండదు ఒక్కరోజే ఉంటుందన్నాడు. అందులో రెండు పిట్టలు అంటున్నాయి, ఎంతమంది వస్తారు ఈ దౌర్భాగ్యులు, వాళ్ళ తిండి వాళ్లే తినడం, ఏం తెచ్చుకున్న జంతికలు వేయకూడదా, వాళ్ళు తెచ్చుకున్న మరవరాలు వేయకూడదా అని తిట్టుకుంటున్నాయి మనుషుల్ని. అప్పుడు అర్థమైందనమాట, వాటికి కూడా భాష ఉంది, మంచిగా ఉంటే పొగుడుతాయి, మనం రాళ్ళు వేసినా లేకపోతే మనం ఇలా చప్పట్లు కొట్టినా మనం ఏమైనా అనకూడని మాటలు అన్నా చెయ్యకూడని పనులు చేసినా అవి ఎంతో బాధపడతాయి, శపిస్తాయి కూడానండి కొన్ని అయితే. ఈ దౌర్భాగ్యులు వచ్చి మన చెట్టు ఎక్కారనో లేకపోతే ఈ దౌర్భాగ్యులు వచ్చి మన తిండి తినేస్తున్నారనో, అందులో ముఖ్యంగా ఈ పళ్ళు తినేటటువంటి కోతులు ఉంటాయి కదా, వాటి మామిడి పళ్ళు వాటి యాపిల్ పళ్ళు మనం కోసేసుకున్నాం అనుకోండి, మనకు రావాల్సిన తిండి మనుషులు తినేస్తున్నారు, మనుషులు అందరినీ తినేస్తారు, పళ్ళు తింటారు ఒళ్ళు తినేస్తారు జంతువుల్ని తింటారు అని తిట్టుకుంటాయి. ఏ జింకనైనా మీరు వేటాడుతుంటే ఆ జింక తిట్టిన తిట్టి తిట్టకుండా తిడితే ఇంకా ఆదివారం పొరపాటును కూడా పటాపటా కొట్టే మాంసం దుకాణానికి వెళ్ళలేము, తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతాయి తెలిసినా మీకు. కాబట్టి అలాంటి భాష ఉంటుంది, వాటికి కూడా రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి సుఖాలు ఉంటాయి, అవి కూడా శాపనార్థాలు పెడతాయి పొగుడుతాయి అన్నప్పుడు నాకు తెలిసింది, ఈ మహాత్ముడు హంస యొక్క భాష విన్నాడు, దాంతో సిగ్గుపడిపోయాడు. అంటే ఒక పక్షికున్న నీతి కూడా నాకు లేదన్నమాట అనుకున్నాడు, నేను కాముకుండా అని కొంచెం మనసులో బాధపడ్డాడు. ఓ పూటంతా అన్యమనస్కుడిగా ఉన్నాడు, ఇంటికి వచ్చాక సరిగ్గా మాట్లాడలా. మర్నాడు మళ్ళీ భార్యామణులు వచ్చి ఏమండి బూరి తినండి, ఏమండి గారి తినండి అని అనగానే, మళ్ళీ సంగీతం పాడగానే మర్చిపోయి మళ్ళీ యథాప్రకారంగా వాళ్ళతో తిరిగాడు. బుద్ధి, మన బుద్ధి ఎటువంటిది అనుకుంటున్నారు? మానవ బుద్ధి ఎన్ని ధర్మములు విన్నా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళామా అని మర్చిపోతాం. ఇక్కడ వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? అరే రే రే నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటాట. పద్మాకర్ గారు పురాణములో చెప్పిన కొన్ని ధర్మములను ఆచరిద్దాం అనుకుంటాట. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మర్చిపోతాడు అనమాట. ఇంటి దగ్గర మైసూరు బజ్జీ కనబడుతుంది, ఏ మైసూరు బజ్జీ పట్టరావే అని తిడతాడు మళ్ళీ భార్యని. భార్యను తిట్టకూడదని చెప్పాడు నేను పురాణంలో. ఇక్కడ ఉన్నంతసేపు ఆయన కనిపించేదిట, ఇంటికి వెళ్ళాక ఈ రోజు నుంచి నా భార్యను తిట్టను, ఒట్టు అంటట. ఈ ఒట్టు తీసి గట్టు మీద పెడతాడు ఇంటికి వెళ్ళగానే, మళ్ళీ భార్యను మామూలుగా తిడతాడు. దీనికి మానవుని యొక్క పురాణ వైరాగ్యం అని పేరు. ఈ పురాణ వైరాగ్యం పురాణం వినడం అయిపోయిన వెంటనే మర్చిపోతాడు. అలాగే ఆయన కూడా భోగలాలసుడు కనుక ఈ పక్షి మాటల మాట మర్చిపోయాడు, మళ్ళీ సంసారంలో పడ్డాడు. ఒకనాడు మళ్ళీ ఈయన భార్యలు ఉద్యానవనంలోకి వెడదామండి, సరదాగా విహరిద్దామండి అన్నాయి. వసంత ఋతువు వచ్చింది, చెట్లు చిగురించాయి, పుష్పాలు పుష్పిస్తున్నాయి, సువాసనతో ఉంది వాతావరణం. వసంత ఋతువులో చక్కని తోటల్లో భార్యాభర్తలు తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఈ ముగ్గురు భార్యలు స్వరోజిని వెంట పెట్టుకుని వారి యొక్క రాజోద్యానంలోకి వెళ్ళారు. ఆ ఉద్యానంలో జింకల్ని పెంచుతున్నారు. ఆ జింకల్లో ఒక మగ జింక దగ్గరికి ఆడజింకలు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వివాహం చేసుకో, నన్ను వివాహం చేసుకుంటూ అంటూ ఉంటే అందులో మగజింక అంది, 10 మంది వచ్చి మీద పడకండి, ఎంతమంది ఆడజింకల్ని పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించటానికి నేనేమైనా స్వరోచిన? నేను ఏకపత్ని వృత్తుణ్ణి, ఒక్క పురుషుడికి ఒక్క స్త్రీయే, నాకు ఒక్కతే పెళ్ళాం, మీలో ఎవరు నచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మిగతా వాళ్ళు పండి పండి అందరినీ చేసుకోను అని కొంచెం తిట్టింది. అదమాయించగానే అవన్నీ వెళ్ళిపోయాయి. ఏంటో జంతువుల్లో కూడా ఏకపత్ని వ్రతత్వం అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాయి ఆడజింకలు. మనుషులకే సిగ్గు లేదు, మనకెందుకు సిగ్గు అన్నయ్యకి వెళ్ళేటప్పుడు. అది ఈయన విన్నాడు. రామచంద్ర ప్రభు ఏ ముహూర్తంలో ఈ ముగ్గురిని పెళ్లి చేసుకున్నానో, వెళ్ళిన చోటలో చివాట్లే. ఆనాడు హంస చివాట్లు పెట్టింది, ఇప్పుడు మళ్ళీ జంక చివాట్లు పెట్టింది. ఇప్పుడు జంకే కాదట, వెళ్ళిపోతున్న తిరస్కారమునకు గురైన ఆడజంకలేమున్నాయి? మనుషులకి లేనటువంటి నీతి నియమాలు పశువులకి మనక 100 మందిని చేసుకోకూడదా, ఈ బోడివాడిని చూడలేదా అంటూ పోయాయిట. అది ఇంకా బాధ కలిగించింది. ఓహో, పశువులకైనా నీతి ఉందన్నమాట, ఒక్క మనిషికే లేదన్నమాట. మనిషే విచ్చలవిడిగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇంద్రియాలకు లొంగిపోతాడనమాట అని పాప ఆయన బాధపడిపోయాడు. ఇంకా ఆ క్షణం అంతఃపురానికి వెళ్లకుండా ఒక రకమైన మనోవ్యథతో కేకారణ్యాలు పట్టిపోయాడు. ఇంకింటికి వెళ్ళలేదు ఆయన. కొడుకుల్ని మర్చిపోయాడు, భార్యను మర్చిపోయాడు. ఎందుకో మనస్సుకు కొంచెం వ్యధ కలిగింది, ఆ వ్యధతో వెళ్ళిపోయాడు. ఇంత వ్యధ కలిగితేనే ఒక మహానుభావుడు రావాలి భవిష్యత్తులో. అందుకే భగవంతుడు ఏం చేస్తాడనమాట, కొంచెం మనస్సుకి వైరాగ్యం కలిగించే మాటలు ఇలా వచ్చేలా చేస్తాడు. ఆ వైరాగ్యంతో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓ చోట భయంకరమైనటువంటి కొన్ని అడవి పందులు, సింహాలు, పులులు కనబడ్డాయి. అందులో ఒక పంది ఒక జింకని పొడిచి చంపడానికి కోరలతో ఉన్నటువంటి పంది పెడుతుందట. అడవి పందుల్లో బాగా బలంగా ఉన్న అడవి పందులకి కోరలు ఉంటాయి, ముట్టె ఉంటుంది. ఈ ముట్టెతో కోరలతో కూడిన ఏనుగంత ఉన్న ఒకనొక అడవి పంది ఒక ఆడజింక మీదకి దూకడానికి వెళ్ళిందిట. నిజంగా ఈ పంది వెళ్ళి ఆ ఆడజింకని ముట్టెతో ఒక దెబ్బ కొట్టిందంటే ఆ జింక కింద పడి వెంటనే చచ్చిపోతుంది. ఎందుకని, పాపం ఆడజింక అసలే అది కోమలంగా ఉంది, పైగా లేత జింక, ఇది చూస్తే ముదురుది, పైగా పెద్ద భయంకరమైన కళేబరంతో ఏనుగులో ఉంది, దాని కోరలు కూడా ఉన్నాయి. ఈ అడవి పంది దాని మీదకి ఆ జింక మీదకి వెళ్ళి దాన్ని పొడిచి చంపాలనుకుంటూ ఉంటే చూశాడు సరోచి. అయ్యయ్యయ్యో, నా కళ్ళ ముందు ఎంత అత్యాచారం జరుగుతున్నది! ఈ భయంకరమైన వన వరాహం ఆ మృగాన్ని, మృగిని, ఆడజింకను చంపుతోందనుకుని వెంటనే బాణం ఎక్కుపెట్టాడు. చెవిదాకా అలాగే విడిచిపెట్టబోయాడు. దాంతో భయపడిపోయి పంది పారిపోవడం మొదలెట్టింది ఆ బాణాన్ని చూసి. అది పారిపోతుంటే ఈయన మళ్ళీ గురి చూసి వెయ్యిపోతూ ఉంటే అప్పుడు ఆడజింక అంది మానవ భాషలో, మామా ముంచ అంది. ముంచ అంటే విడిచిపెట్టుము, మామా ముంచ విడిచిపెట్టద్దు విడిచిపెట్టద్దు. ఓ మహారాజా, ప్రాణభయంతో పారిపోతున్న పంది మీదకి బాణం వెయ్యకు, చావాలనుకున్న నా మీద బాణం వెయ్యి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పంది దగ్గరికి వచ్చా, ఆ పంది నన్ను పొడిచుంటే చచ్చేదాన్ని, చచ్చి స్వర్గానికి పోయేదాన్ని, అందుకని పంది నా మీదకు వస్తోంది, నువ్వు చావాలనుకున్న నన్ను విడిచిపెట్టి ప్రాణభయంతో పారిపోతున్న పంది మీద బాణం వేస్తున్నావు, ఏదో నా మీద జాలి అనుకుంటాను నీకు. ఎందుకయ్యా నా మీద జాలి, నేను ఎలాగో చావాలనుకుంటున్నాను, నువ్వు కాకపోతే ఇంకోటి చేతులైనా చస్తాను, కాబట్టి నన్ను చంపు, పాపం ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్న అడవి పందిరి కొట్టకు, ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి, నీ ప్రాణం నీకు తీపి, దాని ప్రాణం దానికి తీపి, దాన్ని కొట్టకు అనగా నేను తెల్లబోయి, పశువులు పశువులు భాషలో మాట్లాడతాయని విన్నాను కానీ జింకేమిటి చక్కని స్పష్టమైన సంస్కృత భాషలో మాట్లాడుతోంది అని తెల్లబోయాడు ఆయన. నాకు అన్ని భాషలు వచ్చు, ఎన్ని వస్తే నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరడం లేదు, కోరిక తీరకపోతే ఆత్మహత్య చేసుకోవటమే నాకు ధర్మం అనిపించింది, ఆత్మహత్య మహాపాపమని నాకు తెలుసు, కోరికలు తీరకపోతే ఏం చేస్తాం, అనుకున్న పని నెరవేరనప్పుడు అనుకున్న కోరిక తీరనప్పుడు బ్రతికొండడం కంటే చావడమే మంచిది, నా అంతటి నేను ఎలాగో చావలేను, నువ్వు ఎలాగో వేటగాడివి, ఒక్క బాణం దెబ్బతో నన్ను చంపేయి, నా చర్మం చీల్చి నా మాంసం లేతలేతగా ఉందిగా కోసుకుని కాల్చుకు తినేయి అంటే ఆయన తెల్లబోయి నేను అలా జంక మాంసం తినేటటువంటి కుర్ర కుంకను అనుకుంటున్నావేమో, కాదు కాదు సుమా, ఇంతకీ నీ కోరిక ఏమిటి, ఏ కోరిక తీరలేదని చావడానికి సిద్ధపడ్డావు, ప్రతివాడు ప్రాణం కోసమని ఎన్నో కష్టాలు పడతాడు, బతకాలి బతకాలనుకుంటాడు, కాటి కాళ్ళు చాచుకున్న ముసలాడు కూడా బతకాలనుకుంటాడు, అటువంటిది నవయౌవనంలో ఉన్న ఆడజింకవి నీకేం కష్టం వచ్చిందే ఇంత చిన్న వయసులో ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు అంటే, నేను ఒక ఆయన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వాడేమో నా మొహం కేసు చూడడం లేదు, ముగ్గురు పెళ్ళాలతో తిరుగుతున్నాడు, అందుకే నేను ఈ బాత్తో చచ్చిపోదాం అనుకుంటున్నాను అందుకే, ముగ్గురు పెళ్ళాలను వదిలేసి నేను వచ్చా, నీకు కూడా ఎవడో ముగ్గురు భార్యలు ఉన్నటువంటి వ్యక్తి కావాల్సి వచ్చాడా, ఇంతకీ ఎవరిని ప్రేమించావంటే ఎవరో అయితే నీ దగ్గరికి ఎందుకు వచ్చాను ఆయన నిన్నే అంది. ఈయన తెల్లబోయి ఏమిటిది వైరాగ్యం అనేది ఎక్కడికి వెళ్ళినా రాదా, భగవంతుడు ఇంత పరీక్షిస్తాడా, ఎంత దూరం వెళ్ళినా ఏదో పరీక్షేనా, బంగారం లాంటి భార్యను వదిలిపెట్టి ధర్మ ప్రకారం వివాహం చేసుకున్న వాళ్ళు కూడా విడిచిపెట్టి ఇదేదో తప్పు అనుకుని జింకల భాష హంస భాష విని నేనేదో తపస్సు చేసుకోవడానికి మనోవ్యాధితో ఇంత దూరం వచ్చా, ఇక్కడికి వస్తే ఈ ఆడజింక ఈ లేడీ జింక లేడీ నన్ను పట్టుకుంటోంది, ఈవిడ నాకు పెద్ద కేడీలో పట్టుకుంది, నా చేతులకి సంసారం అనే బేడీ వేస్తుంది అనుకున్నాడు ఈయన అనుకుని వెర్రిదాన. ఈ సంసారం అతి భయంకరమైనది, మతి తల్లబగ సంసారం బతి చంచలం, కొంచెం ఆలోచించు నీ బుర్రతోటి, ఈ సంసారం అతి చంచలం, నిలకడగా ఉండదు, సంసారం నిలకడగా ఉంటుందా, ఎప్పుడూ సంసారంలో ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది, పుట్టడం ఒక దుఃఖం, పెళ్లి చేసుకోవటం మరొక దుఃఖం, పిల్లల్ని కనడం అది ఇంకో దుఃఖం, వీళ్ళని పెంచడం మరో దుఃఖం, వీరి కోసం సంపాదించడం ఈ సంపాదన వాళ్ళకి దక్కేలా చేయటం అది పెద్ద దుఃఖం, వార్ధక్యం భయంకర దుఃఖం, చివరికి మరణం అనే దుఃఖం, వీటితో కూడిన ఈ సంసారం ఎప్పుడూ మానవుడికి సుఖమివ్వదు, స్థిరమైనది కాదు చంచలమైనది, సంపదలు ఎండమావులు లాంటివి, అటువంటి సంసారంలో నుంచి బయటపడదాం అనుకుంటూ ఉంటే జింకవి నువ్వు నా వెంట పడతావా, పైగా నువ్వు పశువువి నేను నరుణ్ణి, నాలుగు కాళ్ళు కలిగిన జంతువు నీవేమిటి, నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటంటే, నేనేం పెళ్లి చేసుకోమని కూడా అన్నా, ఒక్కసారి నా మెడని ఇలా ఆలింగనం చేసుకుంటే చాలు, ఆ మాత్రం చేయలేవా అంది, దాంట్లో తప్పే ఉందిలే అని నేను వెంటనే ప్రేమగా జింకను ఇలా కౌగిలించుకోగానే ఆ జింక మాయమైపోయింది. ఆ స్థానంలో అపూర్వ సౌందర్య రాశి అయినటువంటి ఒకనొక దేవతా స్త్రీ ప్రత్యక్షమయ్యింది, జిగేలు ఉంటున్న బంగారు కాంతితో ఉన్నది, నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది, చంద్రబింబంలో ఉన్నది ఆ ముఖం, తామర పువ్వురేకుల్లో ఉన్నాయి కళ్ళు, ఉందా లేదా అనిపిస్తోంది నడుము, ధగ ధగ వెలిగిపోతున్నది దంత రుచి, అంటే ఈ దంతముల యొక్క కాంతి, పళ్ళంతా తెల్లగా ఉన్నాయట, అందుకే మన పెద్దలు దంత రుచి కౌముది అన్నారు, కౌముది అంటే వెన్నెల, పళ్ళ కాంతిని వెన్నెలతో పోల్చారండి, మనకు భక్త చేదేవుడేలా వదసియది కించిదపి దంత రుచి కౌముది, వదసియది కించిదపి దంత రుచి కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం స్ఫురదరసీధవే తవ వదన చంద్రమా రోచయతు లోచన చకోరం, ప్రియే చారుశీలే, అద్భుతమైన భావన అది. ఓ ప్రియ, కృష్ణుడు అంటున్నాడు ఒక గోపికతో, నువ్వు పవిత్రమైన శీలం కలిగిన దాని, చారుశీల అందమైన ప్రవర్తన కలిగిన దానా, నువ్వు ఒక్కసారి మాట్లాడావనుకో అప్పుడు నీ దంతములు కనపడతాయి, మాట్లాడాలంటే పళ్ళు కనపడతాయిగా, ఆ దంతముల కాంతి కౌముది వెన్నెలలో ఉందిట. ఈ వెన్నెల హరతి దర తిమిరం అతి ఘోరం, చాలా ఘోరమైన భయంకరమైన నా మనస్సులో ఉన్న విరహం అనేటటువంటి చీకటిని తొలగిస్తోంది. కృష్ణుడికి రాధి కంటే అభిమానం, ఆ అభిమానం వల్ల ఆవిడ కనబడకపోతే మనస్సులో వ్యధ కలిగిందిట. ఆ వ్యధ కటిక చీకట్ట, ఆ చీకటి పోవాలంటే ఆవిడ మాట్లాడాలట. మాట్లాడితే ఆవిడ దంతాలు కనపడతాయట, ఆ దంతాల్లోంచి వెన్నెల వంటి కాంతి వచ్చిందిట. ఆ కాంతితో ఈ మనస్సులో ఉన్నటువంటి తిమిరం చీకటి తొలగిందిట. ఏం భావనండి ఇది! కృష్ణుడు అంతటి వాడు, పాడినట్టుగా భక్తజయదేవుడు రాశాడు. అందుకే మన పెద్దలు పరమసుందరీమణి అయిన స్త్రీలను వర్ణించేటప్పుడు ఈ దంతముల యొక్క కాంతిని వెన్నెలతో పోల్చేవారు అన్నమాట. అంటే పూర్వం బాగా పళ్ళు తోముకునేవారు. మరి ఈ దంతరుచి చూచి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆహా, ఏమి సౌందర్యం! ఎవరవు నీవు? నీ కాళ్ళు నేలకి తగలడం లేదు. కాళ్ళు నేలకి తగిలితే మానవ స్త్రీ. నీ పాదములు పైనున్నాయి, అంటే నువ్వెవరో దివ్య స్త్రీవి. ఎవరో తల్లి, ఈ రూపం ఏమిటంటే అప్పుడు ఆవిడ చెప్పింది, బ్రహ్మదేవుడు నన్ను పంపాడు. నీవు సరోచి అని పేరు కలిగిన ఒక మహానుభావుడివి, ఒక దేవతా స్త్రీకి. ఒక శుద్ధ బ్రహ్మచారి యొక్క అపూర్వ తేజస్సు, గంధర్వ తేజస్సు ఈ రెండూ మిశ్రితమవగా పుట్టిన మహాత్ముడివి. నీ ద్వారా ప్రపంచాన్ని పరిపాలించే ఒక చక్రవర్తి పుట్టాలి. ఆ చక్రవర్తి విష్ణుభక్తుడై ఉండాలి. ప్రజలకి వాడు మనువు అవ్వాలి. అటువంటి పుత్రుడు పుట్టాలి. అతడు పుట్టాలంటే నా వల్ల మాత్రమే పుట్టాలి. నేను ఈ హిమాలయ పర్వత వనదేవతని. అందుకని బ్రహ్మదేవుడు నా దగ్గరకు వచ్చి, ఓ వనదేవత, నువ్వు కామరూపిణివి, ఒక స్త్రీ రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళు. అంటే ఆయన ఎలా వస్తాడండి అన్నదట ఆవిడ. వచ్చేలా నేను చేస్తాను. అతడు ప్రస్తుతం తన భార్యలతో సుఖలాలసుడై ఉన్నాడు. అతనికి వైరాగ్యం కలిగేలా దెప్పుళ్ళు వచ్చేలా చేస్తాను, పశువుల ద్వారా పక్షుల ద్వారా. ఆ దెప్పుడు విని తట్టుకోలేక ఇక్కడికి వస్తాడు. వచ్చాక నేను చెప్పినట్టు చెయ్యి, అతడు నేను కౌగిలించుకుంటాడు, నీ రూపం నీకు వస్తుంది. అప్పుడు అతని ద్వారా ఒక పుత్రుణ్ణి కను, ఆ పుత్రుణ్ణి లోకశ్రేయస్సు కోసం నువ్వే పెంచు అని బ్రహ్మ నాకు ఆదేశం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆదేశం శిరస వహించి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? ఒక కారణ జన్ముడు లోకానికి కావాలి. నీవు మహాత్ముడివి, అనేక శక్తులు కలిగిన వాడివి, ఆయుర్వేద విద్య వచ్చు, పశుపక్ష్యాదుల భాష తెలుసు, ఇంకా అనేకమైనటువంటి విద్యలని చిన్నప్పటి నుంచి వశిష్ఠాది మహర్షుల దగ్గర నేర్చుకున్నావు, వేదాలు వేదాంగాలు నేర్చుకున్నావు, సంగీత విద్యని కళావతి ఇచ్చింది. ఈ విద్యలతో కూడిన పుత్రుడు ఒకడు కావాలనగానే బ్రహ్మాజ్ఞనైతే శిరసావహిస్తాను, కానీ నీకు పుత్రుడు పుట్టాక నాకు బ్రహ్మలోకం కావాలి. అందుకు ఇష్టమైతే నేను నీ పుత్రుడిని ప్రసాదిస్తాను అన్నాడు ఆయన. నేను బ్రహ్మను అడుగుతానంటే అడుగుతానంటే కుదరదు. మళ్ళీ ఈయన కండిషన్ పెట్టాడు, నేను వైరాగ్యంతో వచ్చాను, ఈ వైరాగ్యంతో ఉన్నవాడిని ఇప్పుడు నేను వివాహం చేసుకుని నీకు సంతానం ఇచ్చాను అనుకో, ఆ తర్వాత మళ్ళీ సంసారంలో పడిపోతాను. ఈ సంసార సుఖాల మీద నాకు విరక్తి కలిగింది. బ్రహ్మదేవుని ఆజ్ఞ గనక దానిని కాదనకూడదు గనక స్వీకరిస్తాను. కాబట్టి బ్రహ్మగారిని అడిగి నాకు బ్రహ్మలోకం ఇప్పిస్తానంటే, శాశ్వత బ్రహ్మలోకం ఇప్పిస్తానంటేనే నీకు పుత్రుని ఇస్తానన్నట. వెంటనే ఆవిడ బ్రహ్మని పిలిచింది. బ్రహ్మదేవుడు, నీకు ఒక పుత్రుడు పుట్టాక నీకు బ్రహ్మలోకం ఇస్తానన్నాడు. అంత ఒట్టేయించుకున్నాడు ఆయన మళ్ళీ సంసారంలోకి దిగడానికి. ఆ తర్వాత ఆమె వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. అవగానే బ్రహ్మని ప్రార్థించి తన భార్యలతో సైతంగా, మళ్ళీ వాడిని విడిచిపెట్టకూడదు, భార్యని విడిచిపెట్టిన పాపాత్ముడికి పుట్టగతులు ఉండవట. ఒకసారి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళినా వాడిని వెంట పెట్టుకెళ్ళాలి. అందుకని వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ముందనమాట, భార్యామణి నేను వైకుంఠానికి వెడుతున్నాను, లేక బ్రహ్మలోకానికి వెడుతున్నాను, కైలాసానికి వెడుతున్నాను, వస్తావా అని అడగాలి. నేను రానండి, నేను ఏలూరులోనే ఉంటా, గుంటూరులోనే ఉంటా, రైల్పేటలో ఇంట్లో ఉంటానంటే అవును వదిలేండి, పర్వాలా, చక్కగా నేను బావిశెట్టివారిపేటలో ఉంటాను, మీ దాన్ని మీరు పండి అందనుకోండి. భార్య భార్య రానంటే ఇంక మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చట, కానీ వస్తానంటే మాత్రం మనతో పట్టుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళు, మనం ఏం చేస్తాం? అందువల్ల అడగాలి. మీకు కథలు ఎన్ని భక్తజనుల యొక్క కథలు ఉన్నాయి, ఎవరో ఒక్కర్లా. ఈ మధ్యకాలంలోనే ఒక 600 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఉన్నాడు, భక్త తుకారం. ఆయన కోసం విష్ణువు గరుడ వాహనం పంపాడు. అర్ధరాత్రి వేళ ఆయన కలొచ్చింది. కల్లో విష్ణువు, నాయన రేపు ఉదయానికి పాండురంగాలయం దగ్గరికి రా, అక్కడికి గరుడ వాహనం వస్తుంది, అది ఎక్కి వైకుంఠానికి రమ్మని విష్ణువు కల్లో చెప్పాడు. వెంటనే ఈయన లేచి నిద్రపోతున్న భార్యను లేపి, ఓ జిజియా, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, రేపు పొద్దున్నే పాండురంగాలయానికి గరుత్మంతుడు వస్తాడు, అందుకే లేపానంటే, అబ్బా ఎందుకండి లేపారు, అర్ధరాత్రి పూట హాయిగా పడుకుంటూ ఉంటే అంది.
వచ్చి వెర్రిదానా, నీ వల్లే నేను ఇంత తపస్సు చేయగలిగాను, నీవే కుటుంబాన్ని నిర్వహించావు, అందుకే వైకుంఠానికి పోవాలనుకుంటున్నాను నేను. అసలు నేను వైకుంఠానికి పెడుతున్నానంటే అందులో ఎక్కువ భాగం నీదే, నీవు బాధ్యతలు వహించావు, అన్నిటికీ మించి నా భార్య మీ జన్మలో. అందువల్ల నేను నీకు ఒక సూచన చేస్తున్నాను, స్నానం చేసి మన పిల్లల్ని ఎవరికైనా అప్పగించేసి మంచి బట్టలు ధరించి స్నానానంతరం పిల్లల్ని ఎవరికైనా అప్పగించి నువ్వు కూడా నాతో పాటు పాండురంగాలయానికి రా. నా పుణ్యపాపాల్లో సగం నీది, ఇప్పుడు నేను వైకుంఠానికి వెడితే అందులో సగ భాగం నీది, ఇద్దరం కలిసి వైకుంఠానికి పోదాం. నాతో వైకుంఠానికి రావే బాబు, నువ్వు లేకపోతే ఇబ్బంది నాకు కూడాను అని బతిమలాడు పాపం. నిజంగా పాపం ఆవిడ ఎంతో సేవ చేసిందండి, ఆయనకి అన్నం తెచ్చిపెట్టింది, కాళ్ళు నొక్కింది, ఈయన ఊ కూర్చుని పాండురంగనామం అని పాడుకుంటూ అంటే అన్నం ఎవడ పెట్టాడు, ఆవిడే పెట్టింది మరి. కాబట్టి నేను పాండురంగనామం తలుచుకోవడానికి నువ్వే ఎంతో సేవ చేసావు వెర్రిదానా, అందుకని నువ్వు కూడా నాతో వైకుంఠానికి రా, వైకుంఠం ఎంతో బాగుంటుందంటే ఆవిడ నిద్ర మత్తులో సరిగ్గా అర్థం చేసుకోక పైకి ఈ మొగుడు ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు అస్తమాట, వైకుంఠానికి పోదామా అని పుట్టినప్పటి నుంచి అలాగే అన్నాడు. పెళ్ళైనప్పటి నుంచి ఆవిడకి అదే మాట. ఒక్కనాడు ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి కానీ లేకపోతే ఓ మంచి బొలేరో వాహనం గురించో లేకపోతే దాని ఒకటారో టాటా ఇండికాలో ఇవేం గురించి మాట్లాడలా, ఎప్పుడు చూడండి పాండురంగడి దగ్గరికి ఎడదామా పెళ్ళామా అనేవాట. అందుకని విని విని విసిగెత్తి ఇది చేదస్తంతో అలా అంటాడనుకుంది పాపం. అందుకని ఈ అర్ధరాత్రి అందుకు లేపారా, ఆ గరుడ వాహనం వస్తే దాని మీద ఎక్కి కాసేపు ఆకాశంలో అలా అలా విహరించి మళ్ళీ రండి, మీరు వచ్చేసరికి వెన్నపోసి సిద్ధం చేస్తానంటే అలా అలా విహరించిన వాడు ఉండదే, ఇక వేహంగం మీద వెళ్ళిపోవడమేనే అన్నాడు ఆయన. అంటే వెళ్ళ మీరు వెళ్ళి రండి అంది. నన్ను పొమ్మన్నావు కదా, అయితే ఇక నీ బాధ్యత నాకు లేదు అని పొద్దున్నే వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు వచ్చాడు ఎక్కేశాడు. ఈలోపు పక్క వాళ్ళు వచ్చి మీ ఆయన గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోతున్నాడు అంటే నిజమేనా, అయ్యో నేను ఏదో అబద్ధం అనుకున్నాను, ఎప్పుడు ఉండే చేదస్థం అనుకున్నాను, ఈ పిచ్చాడు పురాణాలు తీర్థయాత్రలు ఈ వైకుంఠాలు అంటాడు అనుకున్నాను తప్ప నిజంగా వైకుంఠం నుంచి గరుడ వాహనం వచ్చిందని తెలియదు బాబోయని పరిగెత్తింది. ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. విమానం ఆగుతుందే,